ಕಲಾಂವರಧರಂ ವಿಷ್ಣು ಶಿಶಿವರ್ಣಂ ಚತುರ್ಭುಜಂ ಪ್ರಸನ್ನವದನಂ ಧ್ಯಾಯೇತ್ ಸರ್ವವಿಘ್ನೋಪಶಾಂತಯೇತ್. ಗುರುರ್ಬ್ರಹ್ಮ ಗುರುರ್ವಿಷ್ಣು ಗುರುರ್ದೇವೋ ಮಹೇಶ್ವರ ಗುರುಸ್ಸಾಕ್ಷಾತ್ ಪರಬ್ರಹ್ಮ ತಸ್ಮೈ ಶ್ರೀ ಗುರವೇ ನಮಃ. ವ್ಯಾಸಾಯ ವಿಷ್ಣು ರೂಪಾಯ ವ್ಯಾಸರೂಪಾಯ ವಿಷ್ಣವೇ ನಮೋ ವೈ ಬ್ರಹ್ಮನಿಧಯೇ ವಾಸಿಷ್ಠಾಯ ನಮೋ ನಮಃ. ಕೂಜಂತಂ ರಾಮ ರಾಮೇತಿ ಮಧುರಂ ಮಧುರಾಕ್ಷರಂ ಆರುಹ್ಯ ಕವಿತಾ ಶಾಖಾಂ ವಂದೇ ವಾಲ್ಮೀಕಿ ಕೋಕಿಲಂ. ಶ್ರುತಿಸ್ಮೃತಿಪುರಾಣಾನಾಂ ಆಲಯಂ ಕರುಣಾಲಯಂ ನಮಾಮಿ ಭಗವತ್ಪಾದಶಂಕರಂ ಲೋಕಶಂಕರಂ. ವಾಗರ್ಧಾವಿವ ಸಂಪೃಕ್ತೌ ವಾಗರ್ಧ ಪ್ರತಿಪತ್ತಯೇ ಜಗತ ಪಿತರೌ ವಂದೇ ಪಾರ್ವತೀ ಪರಮೇಶ್ವರೌ. ನಾರಾಯಣಂ ನಮಸ್ಕೃತ್ಯ ನರಂ ಚೈವ ನರೋತ್ತಮಂ ದೇವೀಂ ಸರಸ್ವತೀಂ ವ್ಯಾಸಂ ತತೋ ಜಯಮುದೀರಯೇತ್. ಹರಿಹಿ ಓಂ. ಪರಮೇಶ್ವರ ಸ್ವರೂಪೇಣ ಸಭಕ್ಕೆ ನಮಸ್ಕಾರ. ನೇನು ನಿನ್ನನ್ನು ಮೀತೋ ಮನವಿ ಶಿಶುವಿನ ಶಿಥಿಲಮೈಪೋಯಿನಟುವಂಟಿ ಪ್ರಾಂಗಣವನಂದು ನಲದಮಯಂತುರಿದ್ದರೂ ಕೂಡ ವಿಶ್ರಾಂತಿ ತೀಸ್ಕುನ್ನಾರು. ಆ ವಿಶ್ರಾಂತಿ ತೀಸ್ಕುಂಟುನ್ನ ಸಮಯಂಲೋ ದಮಯಂತಿದೇವಿ ಗಾಢ ನಿದ್ರಕ್ಕೆ ವಶುರಾಲಯ್ಯಿಂದಿ. ನಲುಡು ದಮಯಂತಿದೇವಿ ಪಡುತುನ್ನಟುವಂಟಿ ಕಷ್ಟಾಲ್ನಿ ಚೂಸಿ, ಈಮೆ ನಾತೋ ಉಂಡಡಂ ವಲ್ಲ ಇನ್ನಿ ಕಷ್ಟಾಲು ಪಡುತೋಂದಿ, ಈಮೆನಿ ನೇನು ವಿಡಿಚಿಪೆಟ್ಟೇಸ್ತೇ ಈಮೆ ಪುಟ್ಟಿನಿಂಟಿಗೆ ವೆಳ್ಳಿಪೋಯಿ ಸುಖಪಡುತ್ತಿ ಅನ್ನು ಒಕ ಆಲೋಚನೆ ಚೇಸಾಡು. ಕೊಂತ ದೂರಂ ವೆಳ್ಳಾಡು, ಕಾನೀ ಭಾರ್ಯ ಮೀದ ಉನ್ನಟುವಂಟಿ ಅಪಾರಮೈನ ಪ್ರೇಮಚೇತ ಮಳ್ಳೀ ವೆನಕ್ಕೊಚ್ಚಿ ಆಮೆನೆ ಚೂಸಿ ವಿಡಿಚಿಪೆಟ್ಟಿ ವೆಳ್ಳಕೂಡದು ಅನುಕೂಲಾಡು. ಮಳ್ಳೀ ತಾನು ವೆಳ್ಳಿಪೋತೇ ತಪ್ಪ ಆಮೆ ಸುಖಪಡದು ಅನ್ನು ಒಕ ಆಲೋಚನ ವಚ್ಚಿ ಮಳ್ಳೀ ಬಯಲುದೇರಿಪೋಡಂ ಮೊದಲುಪೆಟ್ಟಾಡು. ಬಾಲನೊಕ್ಕರ್ತು ನಿ ಕಾನಪಾಲು ಚೇಸಿ ನಿಷ್ಠುರುಂಡನೈ ಈ ನೆಟ್ಲು ನಿರ್ತು ಹೋವಾ ಅನಕ ಕಲಿಚೇತ ಆಕೃಷ್ಟುಡೈನ ನಳುಡು ಬಿಗತಕರುಣುಡೈ ದಮಯಂತಿ ವಿಡಿಚಿಚನಿಯೇ. ನೀನು ಈಮೆನ ಎಲ್ಲ ವಿಡಿಚಿಪೆಟ್ಟಿ ಅರಣ್ಯಂಲೋ ವೆಳ್ಳಿಪೋತಾನು ಅನೇಟುವಂಟಿ ಆಲೋಚನ ರಾಣಿವಾಡೈ ಆಮೆನ ವಿಡಿಚಿಪೆಟ್ಟಿ ವೆಳ್ಳಿಪೋಡానికే ನಿರ್ಣಯಂ చేసుకొని ఆమెని ఆ దారుణమైనటువంటి అరణ్యంలో విడిచిపెట్టి నలుడు వెళ్ళిపోయాడు. ఎందుకని వెళ్ళిపోయాడు అన్న మాటకి నన్నయ్య గారు కారణం చెప్తున్నారు. కలిచేత ఆకృష్టుడైన నలుడు కలిపురుషుని చేత ఆవహింపబడి ఉన్నాడు కనుక ఆయనకి ఈ పని చెయ్యవచ్చు ఈ పని చెయ్యకూడదు అన్న విషయంలో యుక్తాయుక్తమైనటువంటి విచక్షణను కోల్పోయాడు. ఏది చెయ్యకూడదో అటువైపుకు మనసు వెళ్ళిపోయింది. ఇది భారతీయ ధర్మము. అది కష్టం కానివ్వండి సుఖం కానివ్వండి, జీవితం అంతా కష్టాలు పడనివ్వండి జీవితం అంతా సుఖాలు అనుభవించనివ్వండి, కష్ట సుఖములు రెండూ అనుభవించనివ్వండి, ఒకసారి మూడు ముళ్ళు వేసిన తర్వాత ఇక భార్యని విడిచిపెట్టేయడం అన్నమాట. కానీ ఏ కారణం చేత భర్తని భార్య విడిచిపెట్టడం అనేటటువంటి మాట కానీ అసలు సనాతన ధర్మమునందు లేవు. ఒకసారి మూడు ముళ్ళు వేస్తే ఇంకా అంతే. కడుపున బిడ్డ పుట్టినప్పుడు ఒక అవకరంతో పుట్టాడు అనుకోండి, అవకరంతో పుట్టిన బిడ్డ అని వదిలేస్తారా? అవకరంతో పుట్టిన బిడ్డ అని అతని మీద ఎక్కువ ప్రేమ పెంచుకుంటారా? ఎక్కువ ప్రేమ పెంచుకుంటారు. అలా ఎక్కువ ప్రేమ పెంచుకొని ఆ బిడ్డలతోటే గడుపుతుంటారు. కొన్ని కొన్ని జీవితంలో చూసినప్పుడు చాలా ఆశ్చర్యకరంగా ఉంటాయి. ఉపన్యాసం చెప్పడం ఒక ఎత్తు అయితే కొన్ని కొన్ని విషయాలను చూసినప్పుడు ఆశ్చర్యంగా ఉంటుంది. హైదరాబాద్లో నాకు తెలిసిన తల్లి పేరు ఎందుకు చెప్పాలి, మహాసౌజన్యమూర్తి. ఆమెని నా కూతురుగా భావన చేస్తుంటాను, నేను నా సొంత కూతురులాగే భావన చేస్తా. ఆ తల్లి కొడుకు మానసికమైనటువంటి పరిణితిని పొందలేదు, తల కొట్టేసుకుంటూ ఉంటాడు, ఎక్కడికి వెళ్ళదు. ఆ భర్త దైవం, అంత గుండెల్లో పెట్టుకు చూసుకుంటాడు. కానీ ఆమె మాత్రం ఆ కొడుకుని విడిచిపెట్టలేక మానసిక పరిణితి లేనటువంటి ఆ కొడుకుని పట్టుకుని అహర్నిశలు ఆవిడికి అదే పని, ఆ కొడుకుని చూసుకోవడం అంతే. ఒక్కొక్కసారి ఫోన్ చేసి నాతో మాట్లాడుతూ ఆవిడ ఒక మాట అంటుంటారు, గురుగారు నా జీవితంలో నాకు ఉపశాంతి మీ ఉపన్యాసాలే అంటుంటారు. నాకు గుండెల్లో కలుక్కుమంటుంది నిజంగా. అబ్బా ఏమి తల్లితనం రా, ఆ పిల్లవాడు అలా ఉన్నాడు కాబట్టి వాడిని విడిచిపెట్టి వెళ్ళలేక ఆమె తన జీవితాన్నంతటిని ఆ పిల్లవాడి కోసం అని చెప్పి అర్పణ చేసేసింది. వాడిని చూసుకుంటూ ఉండిపోవడమే. ఏమి కడుపున పుట్టిన బిడ్డ అయితే అవకరంతో ఉన్నవాడైతే అంత ప్రేమిస్తామే, భార్య ఎందు లోపం ఉంటే దాన్ని సర్దుకుని పోయి పసిపిల్ల లాంటిది దాని మనస్తత్వం అంతే అని విశాల హృదయం పురుషుడికి ఉంటే సర్దుకోవడం తేలిక. అలాగే పురుషుని ఎందు బలహీనత లేకుండా ఉండదు, ఏదో ఉంటుంది. అది నలుడే అంటాడు ఎదర, ఎక్కడో ఏదో బలహీనత లేకుండా పరిపూర్ణమైన వ్యక్తిత్వం ఉండడం ఎలా సాధ్యం అవుతుంది? ఎక్కడో ఒక్కడ ఏదో ఒక బలహీనత, ఏ బలహీనత లేకపోయినా తెల్లవారుజామున ఒక కప్పు కాఫీ తాగకపోతే స్నానం చేయలేని బలహీనత అయినా ఉండొచ్చు. తప్ప పరిపూర్ణంగా వ్యక్తి ఉండడం మంచిదే. నేను కాదనన్ను అలా ఉండరు అని నేను సిద్ధాంతీకరించను. నేను లేను కాబట్టి అలా ఇతరులు ఉండరు అని చెప్పడం మూర్ఖత్వం. ఎక్కడో ఏదో చిన్న దోషం, పెద్ద పెద్ద దోషాలు ఉండాలని నేను అనను, కానీ చిన్న దోషం ఏదో ఉండొచ్చు. అంత మాత్రం చేత దాన్ని భార్య మాత్రం ఎలా ఎత్తి చూపిస్తుంది? చిన్న దోషం ఆయనకి, ఏదో చిన్న బలహీనత, ఒక కప్పు కాఫీ తాగడం ఏదో ఉంటుంది ఆయనకి, చాలస్థలం లేకపోతే లేచిన దగ్గర నుంచి ఎప్పుడు స్నానం చేసేద్దామని తాపత్రయం ఏదో ఉంటుంది. ఏమి వినడిగా చెప్పింది, స్నానం చేసి వెళ్ళిపోవాలంతే ఆ సంధ్యావందనానికి. ఏదో ఉంటుంది బలహీనత, దాన్ని భార్య అర్థం చేసుకోవాలి, భార్య బలహీనతని భర్త అర్థం చేసుకోవాలి. ప్రపంచంలో బలహీనత అన్నది లేని వాళ్ళు ఎవరు ఉంటారు? భార్యాభర్తల మధ్య అవగాహన లోపం ఉంటే, భర్త ఎంతసేపు భార్య లోపాలు వెతికితే, భార్య ఎంతసేపు భర్త లోపాలు వెతికితే, ఇద్దరూ 10 మందిలోకి వచ్చినప్పుడు ఒకరి లోపాలు ఒకరు ఎత్తి చూపించుకుంటే ఆ దాంపత్యానికి అర్థం ఏముంది? ఇంకసలు ఆ దాంపత్యానికి అర్థం లేదు, ఓ పరమార్థం లేదు. కాబట్టి అసలు భార్యని విడిచిపెట్టడం అనేటటువంటి సమస్య శాస్త్రంలో లేదు. ఆమెకి సమస్త సుఖస్థానము భర్తయే, ఆయనకు శాంతిస్థానము భార్యయే. ఆ మాటల్ని సభాముఖంగా బాగా వ్యాఖ్యానించి చెప్పడం కష్టం, కానీ మీరందరూ పరిణితి కలిగిన వారు, మీరు మీకు మీరుగా ఆలోచించి చూడండి నేను అన్న మాటల్ని. భార్యకు భర్త సుఖస్థానం, భర్తకి భార్య విశ్రాంతి స్థానం. ఆమె ఎంత చదువుకోనివ్వండి, ఎంత పెద్ద ఉద్యోగం చేస్తుండనివ్వండి, ఎంత ఐశ్వర్యవంతురాలు కానివ్వండి, భర్త వలన సుఖం లేనప్పుడు, ఆయన గౌరవించినప్పుడు, ఆయన తృణీకరించినప్పుడు, ఆయన ఆమెని ఆ స్థానంలో కూర్చోబెట్టి సంతోష పెట్టనప్పుడు, ఆమెని దూరంగా ఉంచి ఆ స్థానంలో ఆమె పరిపూర్ణమైన ఆనందాన్ని పొందనప్పుడు ఎన్ని సుఖాలు ఉన్నా ఆమెకి సుఖం ఉంటుందా? ఉండదు. ఇన్ని లేకపోయినా ఆయన గుండెల్లో నాకు స్థానం ఉంది అంటే చాలా ఆవిడ పొంగిపోతుంది. అదే భర్త ఎక్కడ ఎన్ని చోట్ల విశ్రాంతి తీసుకొనివ్వండి, అది విశ్రాంతి కాదు. భార్య ప్రియమార పలకరించిన పలుకు, ఆమె సేద తీర్చినటువంటి సేద తీర్చడం, ఆమె చేత్తో ప్రేమగా పెట్టిన అన్నం, అవి పురుషుణ్ణి సేద తీరుస్తాయి, విశ్రాంతినిస్తాయి. అవి పురుషుడికి ఆరోగ్యకారకమవుతాయి. కాబట్టి అవి రెండు పరమ పవిత్రమైనటువంటి స్థానములు. ఆ స్థానముల యొక్క విలువ తెలుసుకుంటే దాంపత్యంలో ప్రతి చిన్న విషయానికి భీష్మించి దుఃఖ కారణాలు చేసుకోరు జీవితాన్ని. ఎందుకంటే తను ఉన్న స్థానం యొక్క బలం అటువంటిది అన్నప్పుడు ఆ స్థానం యొక్క గౌరవాన్ని నిలబెట్టడానికే సర్వకాలముల యందు ప్రయత్నం చేస్తారు. కాబట్టి పిల్లల యొక్క మనస్సుల్లో అక్రమమైనటువంటి భావాలు ఏవైనా ప్రవేశించి వాళ్ళు తమ వైవాహిక జీవితాల్ని పాడు చేసుకుంటున్నారు అంటే అది వాళ్ళ తప్పు కాదు. చాలా చోట్ల దోషం అంతా ఎక్కడ ఉంటుందంటే వాళ్ళకి తగిన సంస్కృతిని సంస్కారాన్ని అందించకపోవడంలో ఉంటుంది. అందరూ మహాభారతం చదువుకుంటారా? అందరూ మహాభారతం చదువుకోరు. అందరూ మహాభారతం చదువుకున్న ఒక్క పద్యాన్ని ఆధారం చేసుకుని అనేక కావ్యాలలో ఉన్న విషయాల్ని సంకలనం చేసుకుని సమీకరించి మనసులో ఆలోచించుకుని ఆ వ్యవస్థ యొక్క పవిత్రతని అర్థం చేసుకునేటటువంటి ప్రయత్నం చెయ్యడంలో కృతకృత్యులు కాగలరా? కాలేరు. కానీ దాన్ని అందించవలసినటువంటి అవసరం మాత్రం సమాజంలో దాన్ని చదువుకున్నటువంటి వాళ్ళ మీద ఉంటుంది. అది అందించడంలో పొరపాటు జరిగితే, అది అందించడంలో ఇబ్బందులు వస్తే దాని వలన సమాజంలో సమస్యలు తలెత్తుతాయి. అటువంటి సమస్య తల ఎత్తకూడదు అంటే తప్పకుండా సంస్కృతి ఎందు ఊంచుకోగలగాలి. ఎందుకని అంటే మీరు ఒక్కటి బాగా జ్ఞాపకం పెట్టుకోవలసినటువంటి విషయం ఒకటి ఉంటుంది. వైవాహిక జీవితము కానీ వివాహము కానీ తన యొక్క వ్యక్తిగత సమస్య కాదు. అది వాడు ఒక్కడితో పోదు. వాడు వాడి భార్యని విడిచిపెడితే పిల్లల సంగతి ఏమిటి, అత్తమామల సంగతి ఏమిటి, తల్లిదండ్రుల సంగతి ఏమిటి? వాళ్ళు మనుష్యులు కారా? వాళ్ళ మనసులు కలుక్కుమంటూ ఉండవా కన్న పాపానికి? ఖచ్చితంగా అంటూ ఉంటాయి. అది మరిచిపోవడం అనేటటువంటిది సాధ్యమయ్యే విషయం కానీ కాదు. అలా మరిచిపోతే వాళ్ళు తల్లిదండ్రులు కాదు. కాబట్టి కలుక్కుమంటూనే ఉంటుంది. అది ఎలా నీ వ్యక్తిగతమైంది? చాలామంది ఇవాళ తెలియక ఒక మాట అంటుంటారు, నా వైవాహిక జీవితం నా ఇష్టం అంటుంటారు. కాదు, అది నీ ఇష్టం కాదు. సమాజం అంతా కూడా దాన్ని ఆదర్శంగా తీసుకుంటుంది. సమాజము దాని చేత ప్రభావితం అవుతుంది. ఆయన ఎందుకు అలా ఉంటూ ఉంటాడు భార్యను దిలి అని 10 మంది ప్రశ్న చేస్తారు, పిల్లలు పరిశీలిస్తారు. ఈ కారణాలు సంస్కృతి విచ్ఛిన్నానికి దారితీస్తాయి. కాబట్టి అసలు తగినంత పరిణతి లేకుండా, అసలు వైవాహిక వ్యవస్థ గురించి సక్రమమైన ఆలోచన లేకుండా వివాహం చేసుకోవడం కూడా ఒక రకంగా పొరపాటే. దాని గురించి సక్రమమైన అవగాహన ఏర్పడిన తర్వాత వివాహం చేసుకోవడం సమాజానికి వ్యక్తికి కూడా శ్రేయోదాయకం. అందుకే నన్నయ్య గారు ఎంత జాగ్రత్తగా పద్యరచన చేశారో చూడండి. నలుడి స్వభావం అది కాదు. ఇప్పుడు ఈ తర్వాత ఇప్పటి వరకు దమయంతీదేవి కష్టాలు పడినా మీరు నేను తీర్పు చెప్పడానికి బయలుదేరాం. ఎందుకని అంటే భర్తగారు ఓడిపోయాడు. ఓడిపోయినప్పుడు కూడా యథార్థానికి కారణం కలిపురుషుడే, లేకపోతే ఆయన అంత దూరం వెళ్ళడు. దాన్ని కలిపురుషుడు ప్రవేశించడం వల్ల నలుడు ఇలా చేశాడన్నంత వరకు దమయంతీదేవి గమనించకపోయినా తన భర్త కష్టంలోకి వెళ్ళాడు కాబట్టి తను ఇప్పుడు ఎక్కువగా ఆయన్ని ఆదుకోవాలనేటటువంటి ఆలోచనలోకి వెళ్ళింది. అయినప్పుడు నలుడు తప్ప దమయంతి తప్ప అన్న విషయంలో తీర్పు చెప్పడానికి మనమెవరం? మనం చెప్పాం. కానీ భర్త విడిచిపెట్టగానే కరుణరసం ఎక్కువైపోతుంది. ఆమె ఎందు ఒక సానుభూతి బయలుదేరుతుంది. నలుడు ఇలా చెయ్యొచ్చా అని తీర్పు చెప్పే ప్రయత్నం చేస్తాం. అందుకే తీర్పు చెప్పవలసిన దాంపత్యం అది కాదు. కానీ కలిపురుషుని యొక్క ప్రకోపం ఎంత దూరం ఉంటుందో చూపిస్తున్నారు నన్నయ్య గారు. ద్వాపర యుగంలో జరిగిన కథలోనే ఇంకా రావలసినటువంటి కలియుగానికి సంబంధించిన కలిపురుషుని యొక్క అంశ ప్రవేశించినంత కారణం చేత పరమధార్మికుడైన నలుడు అలా ప్రవర్తిస్తే కలియుగంలో కలిపురుషుని యొక్క ఉద్ధతి చేత సమాజంలో ఎంత భయంకరమైనటువంటి అవ్యవస్థ ఏర్పడడానికి అవకాశాలు ఉంటాయో మీరు ఆలోచన చెయ్యండి. దానికి విరుగుడు ఎక్కడుంటుంది? దానికి విరుగుడు ప్రబోధంలోనే ఉంటుంది, 10 మందికి మంచి మాటలు చెప్పడంలోనే ఉంటుంది. కాబట్టి ఆయన దమయంతీదేవిని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. ఆయన సరే వెళ్ళిపోయాడు, ఆయన ఎక్కడికి వెళ్ళిపోయాడు అన్నది వదిలిపెట్టాడు. అరణ్యంలో నడిచి వెళ్ళిపోతున్నాడు ఆయన. దమయంతి ఎప్పుడో తెలివొచ్చింది ఆవిడకి, అది తెల్లవారుజామో బ్రహ్మముహూర్తమో ఆవిడికి తెలివొచ్చింది. భర్త కనపడలేదు. ఆమె ముందు ఏ కారణానికో ఎటో వెళ్ళి ఉంటాడు, అందుకు రెండు ఉండొచ్చు. ఎంతకీ కనపడలేదు. ఘోరారణ్యం ఒక్కతే. ఆమె పెద్ద పెట్టుని ఏడిచింది. ఏడిచి ఇప్పటి వరకు ఆవిడ ఏడవలేదు. ఐశ్వర్యం పోతే ఆవిడ ఏడవలేదు. ఆఖరికి తను కట్టుకున్న చీరలో సగం చింపి భర్తకి ఇవ్వవలసి వచ్చినా ఆవిడ ఏడవలేదు. ఇది భారతీయ సంస్కృతి. ఆమె ఎప్పుడు ఏడిచిందంటే భర్త కనపడకుండా పోతే ఏడిచింది. ఏడిచి ఆవిడంది, నేను ఎందుకు ఏడుస్తున్నానో తెలుసా? నువ్వు వివాహ సమయంలో ఒక ప్రతిజ్ఞ చేసావు, నిన్ను వీడను అన్నావు. నిన్ను వీడను అని ప్రతిజ్ఞ చేసి వివాహం చేసుకున్నవాడివి నన్ను విడిచిపెట్టావు, ఎక్కడికో వెళ్ళిపోయావు. ఇప్పుడు నీకు అసత్య దోషం వచ్చింది. ఇప్పుడు ఆవిడ ఏడుస్తున్నది కూడా ఎందుకు ఏడుస్తోందంటే తనకి కష్టం వచ్చిందని ఏడవట్లేదు, తన భర్తకి అసత్య దోషం వచ్చిందని ఏడుస్తుంది. ఈ కష్టాన్ని తట్టుకునేటట్టుగా నేను నిన్ను సేద తీర్చలేకపోయానా? లేకపోతే నేను ఎందుకు బరువయ్యాను నీకు? ఈమె ఉంటే కష్టమన్న భావన ఎందుకు వచ్చింది? ఎందుకు వదిలి వెళ్ళిపోయావు? అంటే ఇప్పుడు వివాహ సమయమునందు నువ్వు చేసిన ప్రతిజ్ఞ ఏమైపోయింది? పైగా నేను ఒంటరిదాన్ని, ఒక్కదాన్ని, విశేషించి 4 రోజులుగా అన్నం తినలేదు, చాలా బలహీనంగా ఉన్నాను. ఇక్కడ గబగబా పరిగెత్తి నడిచి నిన్ను వెతకడానికి ఎక్కడ చూసినా ముళ్ళే, కాళ్ళ నిండా ముళ్ళు దిగిపోతున్నాయి, క్రూర జంతువుల యొక్క అరుపులు వినపడుతున్నాయి, ఎటు నడుద్దామన్నా పాములు తిరుగుతున్నాయి, నాథుడు తోడుగా లేడు, దానికి తోడు ఆకలి దప్పిక. ఇత ఇంతకు పూర్వం ఎప్పుడైనా అంతఃపురాన్ని విడిచిపెట్టి బయటికి రావడం అన్నది తెలిసిన్నదన్నా తెలియని దాన్ని. నాకు ఈ కష్టాలు ఇతపూర్వం కూడా ఉన్నాయి, గత 4 రోజులుగా నాకు అనిపించలేదు కష్టంలా, ఇప్పుడు అనిపిస్తున్నాయి కష్టంగా. ఎందుకని నువ్వు పక్కన లేవు, నువ్వు పక్కన లేకపోతే నాకు కష్టం తోచింది, నేను పక్కన లేకపోతే నీకు సుఖం ఎందుకు తోచింది, ఎక్కడుంది దోషం? అంటే నేను పొందిన భావన నువ్వు ఎందుకు పొందలేదు, అంటే నేను నీకు బరువయ్యానా, ప్రవర్తించవలసిన రీతిలో ప్రవర్తించలేదా, అది ఆమె ఏడుపులోని అంతరార్థం. అంటే పాతివ్రత్యము అన్న మాటకి భారతీయ తత్వమునందు అంత వైభవాన్ని తీసుకొచ్చి కట్టబెట్టారు. మీకు పాతివ్రత్యము పాతివ్రత్య వైభవము అన్నమాట భారతదేశం వినా ఇంకా ఏ దేశంలోనూ వినపడదు. అసలు ఆ మాట వాళ్ళకి లేదు, పాతివ్రత్యం అన్న మాట లేదు. పాతివ్రత్యం అన్న మాట ఉంటే 3 రోజులకి ఒకణ్ణి చేసుకుని 4వ రోజుని విడిచిపెట్టేసి భోగించినా దేవి తప్పులేని విషయంగా ఉండడం అనేటటువంటిది ఉండదు, తప్పుగా పరిగణింపబడుతుంది. అంత గొప్పగా అంటే దీన్ని బట్టి ఏమర్థం అవుతోంది, మీరు నన్ను విశాల హృదయంతో అర్థం చేసుకోగలిగితే నేను పరమశాస్త్రీయమైనటువంటి విషయం ఒకదాన్ని ప్రతిపాదన చేస్తాను. పూజ పురుషుడికి ఉందేమో కానీ స్త్రీకి లేదు, స్త్రీకి పూజ లేదు. స్త్రీకి పూజ ఏమిటి? భర్తని అనుగమించడం ఒక్కటే. నేను మీతో ఒక మాట మనవి చేశాను, భర్తని అనుగమించడం అంటే భర్త చెడ్డవాడైతే అప్పుడు కూడా అనుగమించాలా? అంటే నేను మీతో ఒక మాట చెప్పా ధర్మం గురించి చెప్తూ, ధర్మం మన వైపు నుంచి ఉంటుంది కానీ ధర్మం అవతల వాళ్ళు ఎలా ఉన్నారన్న దాన్ని బట్టి ఉండదు. నేను నా కార్యాలయంలో ఉద్యోగిగా పనిచేసేటప్పుడు నా పై అధికారులు ఎలా పనిచేస్తున్నారని వాళ్ళ శీలాన్ని నేను బాగా తరచి చూసి దాన్ని బట్టి నేను పనిచేయకూడదు. ఉద్యోగిగా నా కర్తవ్యాన్ని నేను నిర్వహించాలి. మా నాన్నగారు నన్ను దెబ్బలాడచ్చు, అయినా పుత్రధర్మంగా నా కొడుకుగా నేను ఆయన్ని గౌరవిస్తూనే ఉండాలి. ఆయన నా తప్పెత్తి చూపించచ్చు, మా నాన్నగారిలో ఏదైనా తప్పు నాకు తెలిసున్నా నేను ఎత్తి చూపించకూడదు, అది పుత్రుడిగా నాకు అధికారం కాదు. ధర్మము అన్న మాటని జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. పాతివ్రత్యము అంటే పతిని అనుగమించుట. దాని చేత ఏమవుతుందంటే కోటి జన్మలు తపస్సు చేసినటువంటి పురుషుడు ఏ శక్తిని పొందుతాడో పతివ్రత అయిన స్త్రీ అదే శక్తిని పొందేస్తుంది. పురుషుడు ఎంతో తపస్సు చేస్తే వాడి వాక్కు సత్యమవుతుంది, వాడు మాట అంటే ఆ మాట సత్యమైపోతుంది. కేవల పాతివ్రత్యము చేత ఆడదాని మాట కూడా అంతే, మహాతపస్విని అవుతుంది ఆవిడ. ఆవిడ 101 మాట అంటే అది జరిగిపోతుంది అంతే. కాబట్టి దమయంతీదేవి నలుండి తెప్పి పొడుస్తోంది అని అర్థం చేసుకోమన్నది భారతంలో నన్నయ్య గారి హృదయం కాదు, దమయంతీదేవి యొక్క పాతివ్రత్యాన్ని అర్థం చేసుకోమని ఆయన హృదయం. ఎందుచేత అంటే మీరు చూడండి, అమ్మ నాన్న బాబు నా చిట్టి నాకన్నా అని పిలిచి ముద్దు చేసి బుజ్జగించినప్పుడు మీ మాట వినడం గొప్ప కాదు. మీరు నిష్కారణ కోపంతో ఇలా వేలు చూపించి బుద్ధుందా లేదా నీకు అన్నారనుకోండి, అప్పుడు కూడా ఎంతో ప్రేమగా ఒక్క మాట అనకుండా సంతోషంగా వచ్చి మిమ్మల్ని అనుగమించారనుకోండి, అది ప్రేమకి పరాకాష్ట కదూ. బతిమాలినంతసేపు ముద్దు ముద్దుగా చూసినంతసేపు సంతోషంగా ఉండి కొంచెం కోపగించేటప్పటికి వైముఖ్యాన్ని ప్రదర్శించి ఓ గంట సేపు మాట్లాడలేదనుకోండి, అప్పుడు అది పరిపూర్ణత ఎలా అవుతుంది? అది అవదు. అది పురుషుడా స్త్రీయా నేను చెప్పట్లేదు, ఎవరైనా కూడా. ఇప్పుడు అవతల వారిని నేను చాలా బాగా అర్థం చేసుకోవడము అన్న మాటకు అర్థం ఏమిటి? వాళ్ళ బలహీనతని నేను కప్పుకురాగలగడం కదూ. వాళ్ళకు బలహీనత ఉంటే నేను దాన్ని కమ్మగలగాలి, కప్పగలగాలి. వాళ్ళు ఏదో తొందరపడి మాట్లాడారనుకోండి నేను క్షమించగలగాలి. అలా క్షమించలేకపోయాను అనుకోండి ఇంకసలు ఆ ప్రేమకు అర్థం ఎక్కడుంది? అది ప్రేమే కాదు, అది అర్థం లేదు. ఇంకా అది దాంపత్యంలోకే వస్తే ఇంకంతకన్నా వ్యాపారాత్మకమైన దాంపత్యం ఇంకోటి లేదు. వాళ్ళిద్దరూ సంతోషంగా ఉండాలంటే ఎవరికి ఏ కోపం ఉన్నా నా బుజ్జి నాకన్నా అనే అనుకోవాలి. ఎవరు ఎవరి మీద కోపం కూడా పడకూడదు. ఎవరు ఎవరిని కారణం లేకుండా మాట్లాడకూడదు, కారణం ఉంటేనే మాట్లాడాలి. అంటే కారణం ఉంటే తగినంత కారణం చూపించగలనంటే కోపగించాలంటే అదో వ్యాపార సంస్థ కార్యాలయమో అయి ఉండాలి. ఎందుకండి కోపగించారంటే ఇదిగో ఈ కారణం ఉంది కాబట్టి నీకు మెమో ఇస్తున్నాను అన్నకి. ఈ కారణం ఉంటే కోపగించాలంటే ఇంకా సంసారం ఎందుకు అవుతుంది? కాబట్టి దమయంతీదేవి యొక్క జీవితంలో ఆమె యొక్క పాతివ్రత్య బలం ఎటువంటిదో ఆవిష్కరిస్తున్నారు. ఆ తల్లి ఇంత ఏడిచి ఏడుస్తూ ఆ నలమహారాజు గారిని వెతుక్కుంటోంది, భర్తని వెతుక్కుంటున్న సమయంలో అకస్మాత్తుగా ఒక కొండ చిలవ వచ్చి పట్టేసుకున్నాడు. పట్టుకుని ఆవిడ్ని మింగేస్తుంది. మింగేస్తుంటే ఆవిడ అంది, ఇంకనైనా నన్ను ఎలా ఆలింపవు, నాకు శరణమగువు నాథా అనుచు, అరచచున్న దాని ఆక్రందన ధని వినుచు ఒక్క ఎరుకు వేగవచ్చి. ఆమె అప్పుడు ఏమందంటే, ఇప్పటిదాకా నేను నిన్ను వెతుకుతున్నాను, ఇప్పుడు ఇక నేను వెతకలేను, ఇప్పటిదాకా నాకు ఎంతో అంతో ఓపిక ఉంది కాబట్టి నన్ను నేను రక్షించుకున్నాను, ఇప్పుడు కొండ చిలవతో యుద్ధం చేసి రక్షించుకోగలిగిన శక్తి నాకు లేదు కాబట్టి నేను శరణాగతి చేస్తున్నాను ఎవరిని, భర్తని. కాబట్టి శరణాగతి అన్న మాటకు అర్థం ఏంటి, ఒకవేళ నేను ఏదైనా దుడుకు పని చేసి ఉన్న కారణం చేత మీరు నా నుంచి దూరమైనా మీరే నాకు రక్షకులని భావన చేస్తున్నాను కనుక నా రక్షణ యందు నేను ఏ ఉపాయమును అనుష్ఠించలేను కనుక మీరు ఇప్పుడు వచ్చి రక్షించండి కనీసం. అయ్యో బాబు, అసలు ఇంకా అంత తీవ్రంగా అటువంటప్పుడు కొండ చిలవ పట్టుకున్నప్పుడు కూడా మాట్లాడాలంటే ఆవిడ ఆవిడది గుండె కాదు, అదొక అమృత భాండం అంతే అని. అంటే ఎక్కడున్నాడు నలుడు, ఎక్కడికో వెళ్ళిపోయాడు ఆయన. ఇవి ఈవిడ అరుపులు ఎవరికి వినపడ్డాయంటే ఒక ఎరుకవానికి వినపడ్డాయి. అతను గబగబా వచ్చి తన చేతిలో ఉన్న చురకత్తి చేత ఆ కొండ చిలవని ముక్క ముక్కలుగా తరిగించాడు. కొండ చిలవ పడిపోయింది, ఆవిడ కొండ చిలవ నుండి విముక్తురాలైంది. అతను వెళ్ళాడు, ఆ ఒంటి నిండా నిత్తులు అంటుకుంది, ఏట్లో స్నానం చేశాడు, అరణ్యంలో దొరికేటటువంటి మంచి ఫలాలు దుంపలు తేనె మొదలైనవి ఆకులు తెచ్చాడు, తెచ్చి అక్కడ పెట్టాడు. ఆమె ఆ పళ్ళు అవి తింది. ఆమె తిన్న తరువాత అతను ఆమెని పరీక్షగా చూశాడు. ఆమెలో అందం ఆయన కంటపడింది. అప్పుడు కనబడగానే అతని మనసులో కలగకూడని కోరిక కలిగింది, కామ ప్రచోదనమైంది. అయి ఆయన నోటి వెంట ఏ మాట రాకూడదో అటువంటి మాట వచ్చి అంత మహాపతివ్రతమైనటువంటి దమయంతీదేవితో కూడడానికి ఆయన సంకల్పం చేశాడు. అంతకన్నా ఇంకా సభాముఖంగా చెప్పవలసిన అవసరాలు ఉండవు, అర్థం చేసుకోవచ్చు. అగ్నిశిఖయుబోలే అంటను డాయను చూడరాని ఎట్టి శుభచరిత్ర, ఎరుకలేని కరకుటెరుక ఎరుకలేని కరకుటెరుక అపేక్షించగా తనక తనకు ఆయు అల్పమైనా. ఎటువంటి తల్లిని అపేక్షించాడు? అగ్నిశిఖయు పోలే అంటను డాయను చూడరాని ఎట్టి శుభచరిత్ర. ఆమె అగ్నిశిఖ, అగ్నిశిఖని నోట్లో పెట్టుకుంటావా, అగ్నిశిఖని కౌగిలించుకుంటావా, మూట కట్టుకుంటావా? అగ్నిశిఖ ముట్టుకోవడానికి లేకపోతే దాన్ని దాచుకోవడానికి పనికొచ్చేది కాదు, అది అది కాల్చేస్తుంది. ఎంత గొప్ప ఉపమానం వేశారో చూడండి. అది అగ్నిశిఖ అని తెలియక ఎరుకలేమి కరకు టెరుక అపేక్షించగా, ఆ విషయం తెలియనటువంటి ఒక ఎరుక ఆమెని అపేక్షించాడు. దనక తనకు ఆయు అల్పమైన, తన ఆయుర్దాయం క్షీణించిపోయింది కాబట్టి అటువంటి ఆలోచన వచ్చింది అన్నాడు. ఇందులో ఒక గొప్ప ఆర్షోక్తి దాచబడింది. పురుషుడికి అర్ధంతరంగా ఆయుర్దాయం పూర్తయిపోతుంది అని గుర్తు ఏమిటంటే పరస్త్రీ సంగమనందు అనురక్తి కలగడం. పరస్త్రీ సంగతోషేణ బహవో మరణంగతాహ. పురుషుడి ఆయుర్దాయం అకస్మాత్తుగా క్షీణించి అర్ధాంతర మరణాన్ని ఎందుకు పొందుతాడు అంటే, అకాల మృత్యువుని ఎందుకు ఎందుచేత పొందుతాడు అంటే, పరాయి స్త్రీని కోరినటువంటి కారణం చేత. పరమ దారుణాతి దారుణమైనటువంటి విషయం ఏదైనా ఉంటే అదొక్కటే కాబట్టి అసలు దాని జోలికి వెళ్ళడానికి వీల్లేదు. అటువంటి లక్షణం మహాపతివ్రత యందు ఎరుకకు పుట్టింది. వాడు ఎరుక లేనివాడు కావచ్చు కానీ అందుకే అగ్నిశిఖ అని వేశారు. పసిపిల్లాడండి, పాపం వాడికి తెలియదండి అది అగ్నిశిఖ, దాన్ని ముట్టుకుంటే కాల్చేయడమేనా తప్పు కదా అంటే అగ్ని ధర్మం, అది కాల్చేస్తుంది అంతే. అగ్నికి నా పర భేదాలు ఉండవు, అది దాని ధర్మం. అగ్నికి కాల్చడం ఎలా ధర్మమో, మహాపతివ్రత అయిన స్త్రీ వంక చూడకూడని చూపు చూస్తే కాల్చేయడం ఆమె యొక్క పాతివ్రత్య ధర్మం. భర్త పట్ల ఎంతటి వెన్నముద్దో, పరపురుషుడు చూడకూడని చూపు చూస్తే తన కన్ను ఇరిపిక్కి కాల్చేయడం ఆమెకి అంత స్వాభావికమైనటువంటి ధర్మం. అందుకే ఆమె కన్ను నల్లగానే ఉండాలి అంటే నువ్వు ఆమె యందు కామాక్షిని దర్శనం చేయడం పురుషుడికి అభ్యున్నతి హేతు. పరదేవతా దర్శనం చేయడం ఆయన మరింత వృద్ధిలోకి వస్తాడు, అది ఆయుక్కారకం అవుతుంది. కాబట్టి ఇప్పుడు ఆ తల్లి ఆ ఎరుక యొక్క హృదయాన్ని గమనించినదై నీవు మరణించదవుగాక అంతే. ఉత్తర క్షణంలో అతను మరణించాడు. అంటే ఇప్పుడు మీరు ఒక విషయాన్ని గమనించాలి, ఈ మాట కొండచిలవని అనలేదు ఆవిడ, ఒక ఎరుకనే అంది కదా, అంటే ఎరుక చచ్చిపోయాడు కదా, ఈ కొండచిలవని అనకూడదు ఏంటి. ఓ కొండచిలవా నువ్వు మరణించదవుగాక, అంటే కొండచిలవ చచ్చిపోదా, కొండచిలవని చంపడానికి పనికిరాని పాతివ్రత్యం ఎరుకని చంపడానికి పనికొచ్చిందా అంటే, ఒకవేళ శరీరం చచ్చిపోవలసి వస్తే ప్రాణం పోవలసి వస్తే ఆవిడ పాతివ్రత్యాన్ని అడ్డు పెట్టదు, వదిలేస్తుంది. ప్రాణంతో ఉండి శీలాన్ని కోల్పోవలసి వస్తే పాతివ్రత్యాన్ని అడ్డు పెట్టదు. అంటే దేనికన్నా ఏది గొప్పది ఆవిడికి, ప్రాణం కన్నా శీలం గొప్పది. ఇది భారతీయ స్త్రీ యొక్క తత్వం. ఇది వెంట వెంటనే పక్క పక్క పద్యాల్లో నిరూపణం చేస్తున్నారు నాన్నయ్య గారు. అది తెలుసున్ననాడు అసలు స్త్రీని ఎంత గౌరవించిన దేశమో, స్త్రీకి ఎంత పట్టం కట్టిన దేశమో, మహాకవులు ఎంత గొప్ప రచనలు చేశారో అర్థమవుతుంది. అంతేకాని అర్థం పర్థం లేని విషయాలన్నీ తీసుకొచ్చి వేదికలెక్కి వాళ్ళకే సరిగ్గా తెలియని విషయాల గురించి మాట్లాడడం, అక్కర్లేని విషయాలు స్త్రీలలో రెచ్చగొట్టడం అర్ధపాండిత్యం ఉన్నవాళ్ళు చేసే లక్షణం. కాబట్టి ఆమె బయలుదేరి నడిచి వెడుతోంది నలమహారాజు గారిని వెతుక్కుంటూ. వెడుతుండగా నన్నయ్య గారు ఒక మాట అన్నారు, అబ్బో అసలు నిజంగా అది చదవవలసిందే తప్ప, అనుభవించవలసిందే తప్ప, ప్రవచనం ఏదో కొంత కొన్ని పద్యాలు చెప్పగలను కానీ అన్ని పద్యాలు నేను ఎక్కడ చెప్తూ కూర్చోగలను. వారిభక్షులు, పర్ణభక్షులు, వాయుభక్షులు, శాఖ నివార భక్షులు, వృక్షమూల నివాసయుక్తులునై తపం బారచేయు మహామునీంద్రుల ఆశ్రమం బెడగాంచే అంభోరుహాక్షి పురాసమార్జిత పుణ్యకర్మ ఫలంబునన్. ఆమెకి ఒక మునిపల్లె కనపడింది. ఆ మునిపల్లె ఆమెకే కనపడుతుంది తప్ప ఎవరికీ కనపడదు. అది నన్నయ్య గారి హృదయం. అదేంటి, అక్కడ మునిపల్లె ఉంటే అందరికీ కనపడుతుంది, ఒక్క దమయంతికే ఎందుకు కనపడుతుంది అంటే, వాళ్ళు దమయంతికే కనపడాలని వచ్చిన వాళ్ళు తప్ప అన్యులకు కనపడాలని వచ్చిన వాళ్ళు కాదు. వాళ్ళు ఎవరికి కనపడాలనుకుంటారో వాళ్ళకే కనపడగలరు, అంతటి మహాతేజస్సులైన మునులు వాళ్ళు. అంతటి మహాతేజస్సులని ఎలా చెప్పగలవు, వాళ్ళ నియమ పాలనాన్ని బట్టి. వాళ్ళు వారిభక్షులు, పర్ణభక్షులు, కొంతమంది కేవలం నీళ్లు మాత్రమే తాగి ఎప్పుడు తపస్సు చేస్తుంటారు, కొంతమంది పర్ణభక్షులు.